క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి పత్రికలో ఉన్నటువంటి 16 అధ్యాయాల్ని మనం 2 భాగాలుగా విభాగించుకొని 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఒక భాగంగా, తర్వాత 7 నుంచి 16 అధ్యాయాల వరకు 2 భాగంగా, మొదటి 6 అధ్యాయాల్లో సంఘములో ఉన్నటువంటి లోపములను పౌలు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 2 భాగంలో పౌలు దృష్టికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమస్యలకు ఆయన జవాబులు రాస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి మనం మొదటి భాగంలో చివరి భాగానికి వచ్చి ఉన్నాం. 6 అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 6 అధ్యాయం కూడా 2 భాగాలుగా విభజించుకున్నట్లయితే 1 నుంచి 11 వచనాల వరకు ఒక భాగం, 12 నుంచి 20 వచనాల వరకు మరొక భాగం. 6 అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో విశ్వాసుల మధ్య ఉన్నటువంటి వ్యాజ్యములను గురించి, లేకపోతే విభేదములను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ పౌలు దేని మీద దృష్టి నిలిపాడు అంటే, 1, విశ్వాసులు వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాజ్యములు వేసుకోవడం, విభేదాలు కలిగి ఉండడం లోపము, అది తప్పు. 2, వీరు వ్యాజ్యములు వేసుకోకపోవడమే కాక వీరు అన్యుల దగ్గరకు వెళ్లి వాళ్ల చేత తీర్పు చెప్పించుకునేటువంటి స్థితికి దిగజారడం అనేటువంటిది 2 తప్పు. 3 ఏంటంటే, ఒకవేళ సంఘంలో విశ్వాసుల్లో, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క కుటుంబంలో ఇలాంటి సమస్య ఏదైనా తలెత్తితే వాళ్ళ మధ్యలో విభేదములు తీర్చడానికి సంఘంలో ఒక్కరు కూడా లేరా, ఒక పెద్ద కూడా లేడా అనేది 3 ఆలోచన. కాబట్టి క్రీస్తునందు ప్రేమించే దేవుని బిడ్డలారా, 1, అది భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కకోడలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేవి, మన మధ్యలో వ్యాజ్యములు ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి మీద నువ్వు కోపగించిన దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సూర్యుడు అస్తమించే లోపే దట్ షుడ్ నాట్ గో టు ద నెక్స్ట్ డే. ఆ రోజే ఆ విభేదమునుకి ముగింపు పలకాలి. 2, ఒకవేళ సమస్య వస్తే, విభేదములు వస్తే సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళండి, సంఘ కాపరి దగ్గరకు వెళ్ళండి, సంఘ విశ్వాసుల్లో ఉన్న పెద్దలను సెలెక్ట్ చేసుకొని వారి మధ్యలోనే మీ సమస్యను పరిష్కరించుకోండి, కానీ డోంట్ గో అవుట్ సైడ్, కోర్టుల వరకు వెళ్ళొద్దు. దేవుని నామానికి అవమానము. బయట పెద్దల దగ్గరకు వెళ్ళొద్దు, లేకపోతే బయట వాళ్ళు మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వకూడదు. మీరు కొట్టుకుంటుంటే మీ పక్కింటి వాళ్ళు అన్ని వచ్చి పోనీలేక్క నువ్వన్నా సర్దుకో, పోనీలే అన్నా నువ్వన్నా సర్దుకో అని చెప్పే స్థితి నీకు వచ్చిందంటే యుర్ నాట్ అట్ ఆల్ ఎ క్రిస్టియన్. ఒకవేళ వాళ్ళ ఇంట్లో లాంటి సమస్యలుంటే నువ్వు వెళ్ళి సమస్యను పరిష్కరించే రీతిలో నువ్వుండాలి. నువ్వు వెళ్ళి వారికి సమస్యను పరిష్కరించే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు వెళ్ళి వారిని సమాధానపరిచే స్థితిలో ఉండాలి, కానీ ఇంకొకరు వచ్చి నీకు చెప్పే స్థితిలో ఉండకూడదు. 3, నువ్వు ఇతరులకు చెప్పాలి అనంటే ముందు నువ్వు దాన్ని పాటించగలగాలి. నువ్వు పాటిస్తేనే కదా ఎదుటివానికి చెప్పగలవు, నువ్వు పాటించలేకపోతే ఎదుటివానికి చెప్పలేవు కదా. నువ్వు పాటించకుండా నువ్వెళ్ళి పెద్దరికం చేయాలని ప్రయత్నం చేస్తే ఏమంటారు వాళ్ళు? ముందు నీ సంగతి చూసుకోయ్యా, ముందు మీ ఇంటి సంగతి చూసుకో, మీ బిడ్డల సంగతి చూసుకో అని అంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మెన్ పురుషుడిగా ముందు నీ ఇంటిని నువ్వు నిర్మించుకో. ఇక్కడ ఒక చిన్న సలహా చెప్పి నేను పక్కకు వెళ్తాను. ఒక 15 లక్షల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఒక ఇంటిని నిర్మిస్తా ఉన్నావు. నిర్మించేటప్పుడు ఇంజనీరింగ్ ప్లానింగ్ లో ఇచ్చిన ప్రకారం కాకుండా ఈ మేస్త్రి మరొక విధంగా కట్టి ఒక చిన్న తప్పు చేశాడు. కొంచెం పెద్ద మిస్టేకే. దాన్ని నువ్వు పగలగొడితే దాదాపు నీకు 50,000 రూపాయల దాకా లాస్ వస్తుంది. ఏం చేస్తావు ఈ సమయంలో? నాకు ఆ ఇల్లు వద్దని వదిలేసుకుంటావా? లేకపోతే కొంచెం నష్టమైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఇక తప్పదు అని చెప్పి దాన్ని మరలా పగలగొట్టించి మరలా జాగ్రత్తగా దగ్గరుండి కట్టించుకుంటావా? ఏం చేస్తాం మనం? రెండోది చేస్తాం కదా. అంతకంటే విలువైనది కాదా నీ జీవిత భాగస్వామి? ఒకవేళ ఎస్ బై మిస్టేకో తెలుసో తెలియక ఒక తప్పు జరిగితే వదిలేసుకుంటామా? నో, అది ఒక క్రైస్తవ భర్త పని కాదు. సమస్య వచ్చిన చోట సమస్యను పరిష్కరించుకొని దాన్ని తిరిగి నిర్మించుకొని ముందుకెళ్లాలే, కానీ సమస్య వచ్చిందని పక్కన పెట్టేస్తేలా? ఒక మాట చెప్తాను నేను, కొంతమంది నాకు ఎడవ కుదరట్లేదండి, నాకెడ నచ్చట్లేదండి, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ మంచోళ్ళు కాదు, నన్ను ఎడకండి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం, వేరే దగ్గరికి వెళ్దాం అని ఒత్తిడి చేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే నీకు ఇక్కడ ఎవ్వరు పడలేదు, నీకు నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోదాం అంటున్నావు. నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళినా అంతే, నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళినా అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మనుషులే ఉంటారు. మనుషులు ఎవరు నీతిమంతులు కాదు కదా. అలా కాకుండా ఒక్కదన ప్రశాంతంగా నిమ్మలంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళడం ఒక్కటే మార్గం. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మనం విభేదాలు పెట్టుకోకూడదు, వాళ్ళందరినీ కలుపుకోగలగాలి ప్రేమతో. వాళ్ళట్టే మరి, వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు కదా, వాళ్ళు అట్టే ఉంటారు. మనం ప్రేమతో సంపాదించుకోవాలి, మనం ప్రేమతో రిలేషన్షిప్ ని కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనం రిలేషన్షిప్ ని ఇరుగు పొరుగు వారితో కాపాడుకోవడానికి కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలి. అసలు నువ్వు కాంప్రమైజే గాను అని చెప్పానంటే ఎట్లా? గ్లాస్ కందిపప్పులో సగం కొంచెం తేడా ఇచ్చారని, తక్కువ ఇచ్చారని మర్చిపోయారని వాళ్ళతో కొడబెట్టేసుకుని పోగొట్టేసుకుంటున్నావు. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సుక్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా 6:1-11 భాగంలో సంఘంలో విశ్వాసుల మధ్య ఉన్నటువంటి వ్యాజ్యములను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 1-6 వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా, ఇందులో ప్రధానమైనటువంటి మూడు విషయాలని పౌలు మరలా వాటిని టచ్ చేసి మాట్లాడుతూ వచ్చాడు. మొదటిదేంటి? విభేదములు లేక విభజనలు. విభేదములు ఎవరి మధ్యలో? విశ్వాసుల మధ్యలో. ఏమని? నేను ఆయనకి సంబంధించిన, నేను ఈయనకి సంబంధించిన, నేను ఈయనకి సంబంధించిన వాడిని అని గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి సంఘానికి నష్టాన్ని కలిగించే స్థితికి తీసుకొని వచ్చారు. రెండవది, జ్ఞానమును గూర్చిన తప్పుడు అవగాహన లేకపోతే జ్ఞానమును గురించి గర్వించడం. కాబట్టి పౌలు తన పత్రికలో జ్ఞానం, ఈ లోక జ్ఞానము వెర్రితనము, ఇట్ ఈస్ అ ఫూలిష్నెస్. క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మూడవది జారత్వము, దాన్ని మనం ప్రత్యేకంగా 5వ అధ్యాయం మొత్తంలో కూడా చూశాం. సంఘంలో ఉన్నటువంటి జారత్వం గురించి, ఒకటి విభేదములు, రెండవది జ్ఞానమును గూర్చినటువంటి తప్పుడు అవగాహన, మూడవది జారత్వమును గూర్చిన హెచ్చరికలు. ఇప్పుడు మనం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ అధ్యాయం వరకు వచ్చాం. ఇక్కడ కూడా వాస్తవానికి పౌలు జారత్వం గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏం హైలైట్ చేస్తున్నాడంటే, ఈ శరీరము, నీ శరీరము నాట్ బిలాంగ్స్ టు యూ, ఇది నీకు సంబంధించినది కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు. యుఆర్ పెయిడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, సో ఇట్ బిలాంగ్స్ టు జీసస్, నాట్ బిలాంగ్స్ టు యూ. నేను ముందుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత ఆ బ్యాగంలోకి తీసుకుని వెళ్తాను. ఈ రోజుల్లో లేరులేండి, పూర్వకాలంలో అంటే మాజీ ప్రెసిడెంట్ అమెరికాకి అబ్రహాం లింకన్ గారు చనిపోక ముందు బానిసత్వం అనేటటువంటిది ఉండేది. బానిసత్వం అనేటువంటిది మనకి బైబిల్ గ్రంథాల నుంచే మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ నిర్గమకాండ నుంచి కూడా మనకి బానిసత్వం అనేటువంటిది కనబడుతూ ఉండేది. ఆ రోజుల్లో ఒక యజమానుడు దేన్ని బట్టి గొప్పవాడిగా ఆయన లెక్కించబడేవాడంటే, తన దగ్గర ఎంతమంది బానిసలుంటే దాన్ని బట్టి అతడు ఒక గొప్ప ధనికుడిగా లెక్కించబడేటువంటి వాడు. వాడి దగ్గర 20 మంది బానిసలున్నారా, ఎంత గొప్పోడు రా. వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ఈ బానిస బ్రతుకులు పరిపూర్ణంగా యజమానుడికి లోబడిపోయి ఉంటారు. వీళ్ళకంటూ ఇక ఏ స్వాతంత్రము ఉండదు. వాళ్ళ యజమానుడు ఏం చెప్తే అది, కూర్చో అంటే కూర్చోవాలి, నించో అంటే నించోవాలి, తిను అంటే తినాలి, తినొద్దు అంటే తినకూడదు. తినకూడదు అంటే తినకూడదు. యజమానుడు కొరడా తీసుకొని ఆయన సరదా కోసం, అరే నువ్వు కొట్టుకోరంటే వీడికి వేరే ఆప్షన్ లేదు, వాణ్ణి వాణ్ణి కొట్టుకోవడమే. బానిసల పక్షాన ఎలాంటి చట్టాలు లేవు. ఎవరు కూడా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగరు. అడిగితే నా ఇష్టం, నా బానిస అని అంటాడు. ఇవి బానిస బ్రతుకులు. వాళ్ళని వాళ్ళు కంప్లీట్ గా తమ యజమానులకి సమర్పించేసుకొని ఉంటారు. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆ యజమానులు వాళ్ళను నెంబర్ వన్ వెల పెట్టి కొనుంటారు. మార్కెట్ లో కోళ్లు అమ్ముతుంటారు చూసారా, ఫారం కోళ్లు, లేకపోతే మేకలను అమ్ముతుంటారు శనివారం పూట పొట్టేళ్లను. ఆ రీతిగా ఆ రోజుల్లో మార్కెట్ లో బానిసలను అమ్మేవాళ్ళు. ఈ యజమానులు మార్కెట్ కి వెళ్లి వాళ్ళ స్థితిని బట్టి బానిసలను కొనుక్కునేటువంటి వాళ్ళు, వెల చెల్లించేటువంటి వాళ్ళు. వెల చెల్లించి కొన్నారు కాబట్టి దే బిలాంగ్స్ టు ద మాస్టర్. అక్కడ వాళ్ళు చెల్లించింది కేవలం డబ్బులు మాత్రమే. కానీ ఇక్కడ ఈ యజమానుడు యేసు ప్రభు నిన్ను తన రక్తము పెట్టి, తన చివరి రక్తము వరకు పెట్టి, తన ప్రాణమును పెట్టి ఆయన నిన్ను కొన్నాడు. నౌ యు బిలాంగ్స్ టు హిమ్. అక్కడ యజమానుడు నువ్వు నాకు బానిసగా ఉండాలి అని కొన్నాడు. కానీ ఇక్కడ యజమానుడు నువ్వు తనకు కుమారుడువుగా, కుమార్తెవుగా ఉండాలని నిన్ను కొన్నాడు, నిన్ను కొన్నాడు. ఇప్పుడు యు బిలాంగ్స్ టు క్రైస్ట్, నాట్ యు బిలాంగ్స్ టు యువర్ సెల్ఫ్. అదే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి నేను 6వ అధ్యాయం 19 నుంచి ఒకసారి చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇట్ ఈస్ గాడ్ హ్యాస్ గివెన్, మీలోన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాం, విశ్వాసి గురించి మాట్లాడుతున్నాం, రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్నాం, బాప్తిస్మం తీసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాం, సంఘంలో సభ్యత్వం కలిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాం. నామకార్థ క్రైస్తవులు పండగ క్రైస్తవుల గురించి కాదు. ఉదయ కాల సమయంలో లేచి ఆసక్తిగా వాక్యం వింటున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు ఇవి. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, ఆ విలువ క్రీస్తు యొక్క ప్రాణము, రక్తము చివరి బొట్టు వరకు. కాబట్టి ఇక నీ దేహము నీకు సంబంధించినది కాదు, అది దేవుని వల్ల నీకు నీకు అనుగ్రహించబడినది, గివెన్. అంత మాత్రమే కాదు, నీ దేహమును ఆయన తన పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంచాడు. మన హృదయములో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దట్ ఈ హృదయం అనేటువంటిది బిలాంగ్స్ టు హిమ్. కాబట్టి ఈ దేహముతో ఒకవేళ నువ్వు చేస్తే ఏం చెయ్యాలి అని అంటే, నువ్వు దేవుణ్ణే మహిమపరచాలి. మరి జారత్వాన్ని జరిగిస్తే ఈ దేహముతో దేవుణ్ణి ఎలా మనం మహిమపరచగలము? మహిమపరచలేము, దేవుణ్ణి ఘనపరచలేము. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే 13వ వచనంలో అంటాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు, కాని ప్రభువు నిమిత్తమే. ఈ దేహము జారత్వం నిమిత్తము కాదు, కాని ప్రభువు నిమిత్తమే. హృదయ కాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, జారత్వాన్ని జరిగించేటువంటి వారి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం హృదయ కాల సమయంలో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చి నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను. జారత్వము కేవలము ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలవడం ద్వారా మాత్రమే జరిగే ప్రక్రియ కాదు, కానీ జారత్వం అనేటువంటిది ఈవెన్ ఇద్దరి వ్యక్తుల యొక్క ఆలోచనల మధ్యలో కూడా జరిగేటువంటిది, ఈవెన్ మాటల ద్వారా జరిగేటువంటిది, చూపుల ద్వారా జరిగేటువంటిది. అర్థమవుతుందా? జారత్వాన్ని కేవలము రెండు శరీరాలు కలయికతో చేయడం మాత్రమే కాదు, ఆలోచనల ద్వారా కూడా. అందుకోసమే ఒకడు అంటాడు, 10 మందిలో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సును కాచుకో అని అంటాడు. ఈరోజు జారత్వం చేయడానికి మరొక వ్యక్తి అవసరం లేదు. ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, సెల్ ఫోన్ నీ చేతుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఏం చూస్తున్నావో, నువ్వు అవి చూస్తున్నప్పుడు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, అలా కూడా నువ్వు వ్యభిచారం చెయ్యొచ్చు, అలా కూడా నువ్వు జారత్వాన్ని జరిగించవచ్చు. సెక్షువల్ ఇమ్మొరాలిటీ జారత్వము. మాటల ద్వారా కూడా ఈరోజు జారత్వాన్ని జరిగించే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, చాటింగ్ అనేటువంటిది ఎంత ప్రమాదకరము. మనిషి ఎదురుగా ఉంటాడు, ఎందుకంటే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు భయంతో మాట్లాడతాం, కానీ మనిషి ఎదురుగా లేనప్పుడు, మన కంటికి కనపడనప్పుడు చిన్నగా మామూలుగా మాట్లాడుతూ, తర్వాత అది చిన్నగా డబల్ మీనింగ్ డైలాగ్స్ లోకి వెళ్ళి, ఆ డబల్ మీనింగ్ డైలాగ్స్ శృతి మించి అవి జారత్వానికి జారితీస్తా ఉన్నాయి. ఏం మాటలు మాట్లాడుతున్నామో, ఎలాంటి మాటలు పంపిస్తున్నామో. జాగ్రత్త, ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ దేహము బిలాంగ్స్ టు క్రైస్ట్, క్రీస్తుకు సంబంధించినది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను 12వ వచనాన్ని చదువుతున్నాను, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కాని అన్నియు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు అనేటువంటి ఒక సామెత కొరింది ప్రాంతంలో ఉండేది. ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ బికాస్ ఐ బిలాంగ్స్ టు మై సెల్ఫ్. అదే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, అన్నిటిందు నాకు స్వాతంత్రము కలదు అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను నేను, అదేంటంటే అన్నిటిందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అలా అని అన్నీ చేయదగినవి కాదు. దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఏది చేయగలిగింది, ఏది చేయకూడనిది అనేటువంటిది మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది, మనకున్నటువంటి వివేచన మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఒక మెంటలీ డిసేబుల్డ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి,
వానికి తెలియదు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో. వాడు మనుషుల ముందే ప్యాంటు తీసేసి యూరిన్ పాస్ చేసేస్తాడు. మనుషుల ముందే ఉమ్ముని తన ముఖం మీదకి అలా ఊసుకుంటూ ఉంటాడు. హీ డజంట్ నో, వానికి వివేచన లేదు. బట్ నీకు వివేచన ఉంది. వాడు చేసినట్లు నువ్వు చేయగలవా? చేయలేవు. ఒకరిని వాళ్ళు చేస్తే చూడు వాళ్ళ వాడు ఎలా చేస్తున్నాడు, వాడికి మతిస్థిమితం లేదు అని అంటాం. ఎస్, వాడికి మతిస్థిమితం లేదు కాబట్టి వాడికి ఏం చేయాలో ఏం చేయకూడదో వాడికి తెలియదు కాబట్టి అలా చేస్తున్నాడు. బట్ నీకు వివేచన ఉంది, నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉన్నావు, సంఘంలో పెద్దగా ఉన్నావు, కుటుంబంలో యజమానుడుగా ఉన్నావు, దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీగా ఉన్నావు. మరి నీకు తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో? సంఘంలోకి వెళ్ళినప్పుడేమో గంటలు గంటలు ప్రార్థన చేసి అందరికీ స్తోత్రం హల్లెలూయా అని చెప్పి చక్కగా పాటలు పాడి దేవుని స్తుతిచ్చి ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని తిడతావా? ఎప్పుడు పోతాడో వీడు అని. ఇంటికొచ్చి భర్తను ఏమాత్రం గౌరవించవా? బిడ్డల ముందు భర్తను అగౌరవంగా మాట్లాడతావా? భర్తలారా, మీరు మీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేశారా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? చిన్నచూపు చూస్తున్నావా? జాగ్రత్త. అన్ని చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది, కానీ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. అన్ని చేయదగినవి కాదు, అన్ని దేవు చేయదగినవి కాదు. సుక్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని చట్ట ప్రకారమైనటువంటివి మనకు అనుమతించబడవు. ఇవి చెయ్యాలి, ఇది చేయకూడదు అని. కానీ మనం ఏం చేస్తాం? అదే చేస్తాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు అని చెప్తుంది కదండి. ఈయన బయట ఉన్నటువంటి సామెత ఉంది. ఈ పోలీసు వాళ్ళు అందరికి చెప్తారు హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పి, మనకు ఫైన్లు వేస్తారు, కేసులు చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం పెట్టుకోరు. మన మాత్రం త్రిబుల్స్ వెళ్ళొద్దని అంటారు, వీళ్ళు మాత్రం త్రిబుల్స్ వెళ్తారు. ఏం చేశారు? చట్టాన్ని ఉల్లంఘించారు. కానీ వాళ్ళేమనుకున్నారు? నేను పోలీసు వాడిని, నన్ను అడిగేదెవరు? నేను పోలీసు వాడిని, నన్ను అడిగేదెవరు? నీకు స్వాతంత్రం ఉండొచ్చేమో, కానీ అట్ ద సేమ్ టైం అలానే అన్ని చేయదగినవి కాదు. నీకు కూడా చట్టం వర్తిస్తుంది. ఆ చట్టానికి నువ్వు ఎంత లోబడుతున్నావు? మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే హెల్మెట్ తెచ్చుకుంటాం కానీ మేము వెనకాల పెట్టుకుంటాం, ఒళ్ళో పెట్టుకుంటాం. ఎక్కడ పోలీసు ఉంటాడో చూసుకొని అక్కడ పెట్టుకుంటాం. అంటే హెల్మెట్ మేము ఎవరి కోసం పెట్టుకుంటున్నాం? పోలీసు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నాం, మా కోసం కాదు. సీట్ బెల్ట్ వదిలేస్తాం, పోలీసు వాళ్ళు కనపడితే అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. అంటే ఎవరి కోసం? పోలీసు వాళ్ళ కోసం. సీట్ బెల్ట్ పెట్టుకునేది పోలీసు ఆర్టీఓ ఆఫీసర్ల కోసమా? హెల్మెట్ పెట్టుకునేది ఎందుకో చెప్తున్నారు? మన సేఫ్టీ కోసమే కదా, మన మంచి కోసమే కదా. ఈ హెల్మెట్, ఈ సీట్ బెల్ట్ నా కోసమని మనం గుర్తించలేకపోతున్నాం. అది ఎదుటి వాని కోసం ఉపయోగించుకుంటున్నాం, అది మన దౌర్భాగ్యం. మనకు ఆ వివేకం లేదు. హెల్మెట్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, నీకు స్వాతంత్రం ఉంది. దట్ ఈస్ యువర్ విష్. సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, దట్ ఈస్ యువర్ విష్. కానీ చట్టం ఏం చెప్తుంది? పెట్టుకోవాలని చెప్తుంది. కాబట్టి నీకు స్వాతంత్రం ఉన్నప్పటికి కూడా నువ్వు చట్టాన్ని అనుసరించి వెళ్తే అది నీకు క్షేమం, అది నీకు ప్రయోజనం. సో ధర్మశాస్త్రం కూడా మనకి కొన్ని విషయాల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టింది. నీకు యు ఆర్ ఫ్రీ, నువ్వు స్వతంత్రుడవే. అలాని అన్నీ కూడా చేయదగినవి కాదు. చట్టం నీకు, ధర్మశాస్త్రం కొన్నిటిని విధులను నీకు చెప్పింది, ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు. అది ఎందుకోసం అంటే నీ క్షేమం కోసమే, నీ మేలు కోసమే. కానీ నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల అది నీకే నష్టం. 13వ వచనాన్ని గమనించినట్లయితే, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. కొరింథీయులకు మరొక సామెత ఉంది, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజనమునకును. ఎస్, ఈ సామెత సత్యమైనదే. ఈ జీవితంలో కడుపు మరియు భోజనము వాస్తవంగా ఒకదాని కోసం ఒకటి చేయబడినవే. అయితే పరలోకంలో భోజనము కానీ లేక ఆకలి గాని అవసరం ఉండదు. వీటిని ఒక దినాన నాశనం చేస్తాడు. ఒక దినాన మనం శరీరంతోనే లేపబడతాం, కానీ మహిమ ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్తాం. అక్కడ ఆకలి ఉండదు. ఇక్కడ కూడా ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. మనము బ్రతకడానికే తినాలి, కానీ తినడాని కోసమే బ్రతకకూడదు. కొంతమంది ఇలాగే ఉంటారు, వాళ్ళు కేవలం తినడం కోసమే బ్రతుకుతారు. మీకు తెలుసా, తిండిబోతులు దేవుని రాజ్యాన్ని బ్రతకడం కోసం తినాలి, తప్పు కాదు. కానీ కేవలం కొంతమంది తినడం కోసమే బ్రతుకుతూ ఉంటారు, తిండి. అది కూడా రైట్ కాదు. తిండిబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒక దినం నాశనం చేయబడతాయంటే, ఒక దినాన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకలి ఉండదు, ఆహారం మీద నీకు వ్యాపకం ఉండదు. అక్కడ కేవలము మహిమ శరీరాలను మాత్రమే ధరించుకొని మనము దేవుణ్ణి స్తుతిస్తాము. 14వ వచనం చదువుతున్నాను. క్షమించండి, 13వ వచనంలోనే మరొక పాయింట్ ఉంది. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు దాన్ని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు, గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనను కూడా తన శక్తి వలన లేపును. ఈ దేహము దేని కొరకట? ప్రభు కొరకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరములు లైంగిక సుఖాల కోసమో లేక మరి ఏ విధమైన సుఖాల కోసమో చేయబడలేదు, కానీ మన శరీరము ప్రభువుని సేవించుటకు చేయబడినది. మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయము. కాబట్టి మనము ఏ సుఖము చేతను జయింపబడకూడదు. మనము సుఖము చేత జయించబడితే మన శరీరము తిరిగి పాపమునకు దాస్యమునకు మరలా అది లోనైనట్లే. భోజనము కడుపు ఒకదాని ఎలా చేయ అలాగుననే ప్రభువు మన శరీరము కొరకు ఒకరి కోసం మరొకరు చేయబడిన వారము. ప్రభువు మన శరీరములకు ఆత్మీయాహారమై ఉన్నాడు. కాబట్టి ఈ శరీరముతోనూ జారత్వమును జరిగించడానికి వీలు లేదు. సెక్షువల్ ఇమ్మారాలిటీ. క్రీస్తునందుకమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో నాకు తెలీదు, ఎంతమంది భార్యాభర్తలు ఉన్నారో నాకు తెలియదు. యాక్చువల్ గా కపుల్స్ రిట్రీట్స్ లో మేము ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం, బట్ అయినప్పటికీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే సెక్స్. సెక్స్ అనే పదాన్ని విన్న వెంటనే చాలా మంది, అయ్యో ఏంటినా ఇంత పెద్ద భూత పదం మాట్లాడేస్తున్నాడు అని అనుకుంటారు. సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్, గుర్తుంచుకోండి. సెక్స్ పాపం కాదు, బట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేటువంటిది పాపం. భార్యాభర్తల మధ్యలో కలయిక అది పాపం కాదు, అది దేవుడు ఏర్పాటు చేశాడు. మీరిద్దరూ ఏకమై పిల్లల్ని కని ఈ భూమిని నిండించండి. వాళ్ళు పిల్లల్ని కనాలంటే వాళ్ళు ఏకమవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సెక్స్. సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్, బట్ సెక్స్ ఈజ్ ఎ సిన్ when it goes outside of the marriage. Vivahamulo nunchi bayataku velthe that is a sin. Sex is a sin before marriage. Vivahaniki kaadaniki munupu sex is a sin. Sex is a sin when third person enters vivahayatra sambandham. Andukosame devunu vaakyam em selavistundi, mee swanta purushulaku మీ భర్తలకు లోబడి ఉండి అంటే సరిపోయిండదిగా. వై ఇట్ ఈస్ మెన్షన్ స్పెసిఫికల్లీ యువర్ ఓన్, మీ స్వంత సొంత భర్తలకు మాత్రమే యు బిలాంగ్స్ టు యువర్ ఓన్ హస్బెండ్, నాట్ ఫర్ అదర్స్. సెక్స్ విషయంలో ఎప్పుడైతే నువ్వు నీ భర్త, నువ్వు నీ భార్య కాకుండా థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే దెన్ దట్ ఈజ్ ఎ సిన్, అది పాపము. కానీ భార్యాభర్తల మధ్య కాదు. భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకుండా ఉండు. ఒకవేళ మీరు ఎడబాయవలసి వస్తే ఇద్దరి సమ్మతి చొప్పున నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కలవను, నేను రాను అనంటే కుదరదు. నీకు ఇష్టం లేకుండా పోవచ్చు, బట్ నీ భర్తకి అవసరము, తనకు అది కావాలి. ఒకవేళ నువ్వు బిజీలో ఉండి నేను భర్త భార్య దగ్గరికి రాను అని నువ్వు అని చెప్పి నువ్వు పక్కకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఈరోజు? బయటదారులు ఎందుకు వెతుక్కుంటున్నారు? ఎందుకు బయటకు వెళ్తా ఉన్నారు? మీ ఇద్దరి మధ్యలో సరైనటువంటి సఖ్యత లేకపోవడం వల్లే, మీ ఇద్దరి మధ్యలో సరైనటువంటి అనుబంధం లేకపోవడం వల్లే. నువ్వు ఇంట్లో పిల్లలతో బిజీగా ఉండొచ్చేమో, కానీ ఒక భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. నీ భర్త ఎడల నువ్వు బయట వ్యక్తి బయట పనులలో నువ్వు బిజీగా ఉండొచ్చేమో, నువ్వు టైర్ అయిపోతున్నావేమో, బట్ ఒక భర్తగా భార్య పట్ల నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. మీ ఇద్దరి మధ్యలో ఈ అన్యోన్యత లేకపోతే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళారంటే ప్రధానమైనటువంటి తప్పు మీదే. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ ఇద్దరు ఎడబాయాలనుకుంటే ఇద్దరి సమ్మతి చొప్పునే. ఒకవేళ మీరు ఉపవాస ప్రార్థనలు ఉండాలి చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి సమయంలో అది కూడా యు మస్ట్ స్పీక్ విత్ యువర్ స్పౌస్, వాళ్ళతో మాట్లాడి ఓకే ఇట్స్ ఓకే నేను కూడా ఉంటాను పర్లేదు అని అనుమతి పొందితే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇది బలవంతంగా అయి ఉండకూడదు, అయిష్టంగా ఉండకూడదు, ఇష్టపూర్వక. చాలా మంది వివాహం జరిగిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని నాకు నచ్చలేదు అనుకుంటే ఎలా కుదురుతుంది? మన జీవితంలో నచ్చినవి మనకు దొరకవు, కానీ దొరికిన వాటిని మనం నచ్చాలి, గుర్తుంచుకోండి. సో నీ భర్త నీకు ఇష్టం లేడనో, తను నీకు నచ్చడనో, తన బాగుండడనో, లేకపోతే భార్య నీకు నచ్చదనో, భార్య నీకు ఇష్టం లేదనో, తను బాగుండదనో పక్కన పెట్టడం రైట్ కాదు. అప్పుడే వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది, అప్పుడే జాగ్రత్తలు జరగడానికి ఆస్కారం ఉంది. నచ్చినా నచ్చకపోయినా ఒకసారి నీకు వివాహం జరిగిన తర్వాత వాళ్ళని నచ్చడం ప్రారంభించు, వాళ్ళని ప్రేమించడం ప్రారంభించు. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న దినాల్లో మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా మాకు ఇలా ఒక స్టేట్మెంట్ చేస్తుండేవాడు, యువర్ వైఫ్ మస్ట్ బి ద మిస్ యూనివర్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ యువర్ సైట్. నీ దృష్టిలో నీ భార్యే మిస్ యూనివర్స్ అయి ఉండాలి. నీ దృష్టిలో నీ భర్తే మిస్టర్ యూనివర్స్ అయి ఉండాలి. అంటే నీ భార్య ముందు నిలబెడితే మరి ఏ స్త్రీ కూడా నీకు అంత బ్యూటిఫుల్ గా కనిపించకూడదు. నీ భర్త ముందు వేరే ఎంత మంది పురుషులు నిలబెట్టినా నువ్వు ఆకర్షితురాలు కాకూడదు. 10,000 మందుల్లో కూడా నా ప్రియుడు అతి సుందరుడు. ఒకరోజు మేము ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం భోజనానికి, వైద్య ఫంక్షన్ పిలిచాడు. వాళ్ళ భార్యను చూసి మేము నిజంగా లిటరల్ గా షాక్ అయ్యాం. ఈయన ఎర్రటి రోజ్ ఫ్లవర్ లాగుంటే అంత బాగుంటాడు, చాలా చక్కగా ఉంటాడు, మంచి హైట్ హైట్ దగ్గర ఫిజిక్. ఆమె ఒక వాడిపోయిన నల్లటి రోజ్ ఫ్లవర్ లాగుంది, లిటరల్ గా ఇలాగే ఉంది. మేము షాక్ అయ్యాం, ఇదేంటిది, ఈమె ఇంత అసహ్యంగా బ్లాక్ గా ఉంది. కానీ మా క్లాస్ ఏం చెప్పేవాడు, షీఈస్ మిస్ యూనివర్స్. ఆ తర్వాత రోజు ఒకరోజు మేము అడిగాం, సార్ మీకు మేడంను చూస్తే ఎప్పుడు కూడా గిల్టీగా అనిపించలేదా అని అన్నాం. మీరు ఆమెను మిస్ యూనివర్స్ అంటున్నారే అని అన్నాం. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, లుక్ ఎట్ హర్ త్రూ మై ఐస్, నా కనుల ద్వారా ఆమెను చూస్తే ఆమె ఎంత బ్యూటిఫుల్లో మీకు అర్థమవుతుంది. మీరు అవుట్ సైడ్ బ్యూటీని చూస్తున్నారు, బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ హర్ ఇన్సైడ్ బ్యూటీ. మీరు ఇంట్లో ఉంటే మీకు అర్థమవుతుంది, తన ఇన్సైడ్ బ్యూటీ, తన క్యారెక్టర్, తన పద్ధతి, తన విధానము, తను ప్రేమించే విధానము ఎంత బ్యూటీగా ఉంటుందో మీకు తెలియదు. అది ఐఎమ్ ఎంజాయింగ్ హర్ బ్యూటీనెస్, ఎంజాయింగ్ హర్ బ్యూటీనెస్ అని అన్నాడు. తర్వాత రెండోది ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పాడు ఆయన మాకు, తమ్ముడు సెల్ ఫోన్ నీకు నచ్చకపోతే మార్చేయచ్చు, టీవీ నీకు నచ్చకపోతే మార్చేయచ్చు, ఫ్రిడ్జ్ నీకు నచ్చకపోతే మార్చేయచ్చు, కానీ వివాహమైన తర్వాత నచ్చకపోవడం అంటూ ఉండదు. నచ్చాల్సిందే, నచ్చేటట్లు నీ మైండ్ ను ప్రిపేర్ చేసుకోవాల్సిందే. దేవుడి జతపరిచిన వారిని విడిచిపెట్టడం అది దేవుని చిత్తం కాదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధమైన భర్త అయితే, నీ భార్య అపరిశుద్ధాలైతే, నీ పరిశుద్ధత వలన వాళ్ళని మార్చుకోవాలి, ఓపికతో మార్చుకోవాలి, నిదానంగా మార్చుకోవాలి, ప్రేమతో మార్చుకోవాలి, తగ్గించి మార్చుకోవాలి. ఎందుకే మాట చెప్తున్నానంటే, డోంట్ నెగ్లెక్ట్ యువర్ హస్బెండ్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ వైఫ్. మీరు అలా నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళు మూడో వ్యక్తుల దగ్గరికి, మూడో వ్యక్తులు మీ కాపురంలోనికి ఎంటర్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా, మన దేహము జారత్వం నిమిత్తము కాదు, అది ప్రభువు నిమిత్తము. కాబట్టి ఈ దేహముతో మనం ఎవరిని మహిమపరచాలి అంటే దేవుని మహిమపరచాలి. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. 17వచనం చదువుతున్నాను, మీ దేహములు క్రీస్తునకు ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవసరములుగా చేదనా? అదంత మాత్రమును తగదు. వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? సరే, రెండు రకాలైన కారణాలు ఉన్నాయి. భార్య తన ధర్మమును నిర్వర్తించకపోవడం వలన, భర్త తన స్వాభావికమైన ధర్మమును తన భార్య పట్ల నిర్వర్తించకపోవడం వలన మీరు బయటకు వెళ్లవలసినటువంటి అవసరత ఉంది, వస్తూ ఉంది. రెండవది, ఎంత ప్రేమించినా, భర్త ఎంత ప్రేమించినా వీళ్ళు బయటకు వెళ్తున్నారంటే, బయట పురుషులను, బయట స్త్రీలను వీళ్ళు మోహిస్తున్నారంటే, వాళ్ళ వైపు చూస్తున్నారంటే వీళ్ళు కామతప్తులై ఉన్నారు అంతే. ఇంట్లో సమృద్ధిగా ఆహారం దొరికితే బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఇంట్లో దొరుకుతున్నప్పుడు కూడా బయటకు వెళ్తున్నారు అనంటే వీళ్ళు బయట దానికి అలవాటు పడ్డారు, బయట ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. అందుకోసమే ఈరోజు జారత్వాలు జరుగుతున్నాయి, వ్యభిచారం అందుకే జరుగుతుంది. ఈరోజు వ్యభిచారం అనేటువంటిది విచ్చలవిడైపోయింది, ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్స్ వచ్చిన తర్వాత. స్కూల్ గ్రూప్స్ మీట్స్ అని అంటున్నారు, పాత స్నేహితులందరినీ కలుస్తున్నారు, మంచిదే, కానీ అక్కడతో ఆగడం లేదు. పాత స్నేహితులు కలిసి ఎప్పుడో ఆగిపోయినటువంటి మరలా పాత రిలేషన్షిప్స్ ని మరలా కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి, వివాహమైన తర్వాత కూడా, బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఈరోజు జరుగుతున్నవి ఇవే. అయిపోయింది పాత జీవితం, ఏదో స్కూల్ విషయంలో, స్కూల్లో జరిగిన విషయాలు, కాలేజీలో జరిగిన విషయాలు తెలుసో తెలియక అయిపోయినాయి, వాటిని అక్కడితో విడిచిపెట్టాలి. కానీ ఇప్పుడు ఈ స్కూల్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్ మళ్ళీ పాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలవడం ప్రారంభించిన తర్వాత, స్కూల్ గ్రూప్స్ ఉండడం తప్పని నేను అనడం లేదు, కాలేజీ గ్రూప్స్ లో ఉండడం తప్పడం లేదు, మీరు వెళ్ళి కలుసుకోవడం తప్పడం లేదు, కానీ మరలా పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుని మరలా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయడం, వాళ్ళతో గంటల సమయం మాట్లాడడం, దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ మిస్టేక్. మనకే మనమే పాపం దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్తున్నాం. వాస్తవానికి మనం పాపం నుంచి దూరంగా పరుగులు తీయాలి. ఎస్, చిన్ననాటి స్నేహితులే, ఎంతవరకు అంతవరకు లిమిట్. మాట్లాడామా, పలకరించామా, వదిలేయాలి. వాళ్ళతో అనవసరమైన చాటింగ్స్ చేయకూడదు. నేను ఆపోజిట్ సెక్స్ గురించి మాట్లాడుతున్నాను, పురుషులు స్త్రీలు, స్త్రీలు పురుషుల గురించి. అనవసరమైన చాటింగ్ చేయకూడదు, అనవసరంగా గంటల తరబడి వాళ్ళతో ఫోన్స్ లో మాట్లాడకూడదు. దాని వలన నీ కుటుంబాన్ని నువ్వు పతనం చేసుకుంటావు, నీ రిలేషన్షిప్ పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది. బీ కేర్ఫుల్. మన దేహము దేవుని కొరకే, మన దేహము దేవుని కొరకే, ఈ దేహము ఆయన ఆలయమై ఉన్నది, మనమందరము కూడా ఈ ఆలయంలో అవయములై ఉన్నాము. ఈ అవయములతో మనం బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం పాపం చేయడం ద్వారా, వ్యభిచారం చేయడం ద్వారా మనము దేవుని ఆలయమును పాడు చేస్తున్నటువంటి వారము. ఇదే కొరింథి సంఘానికి రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు పౌలు, మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నాయని మీరు ఎరుగరా? ఈ దేహమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. సార్ సిగరెట్లు తాగడం తప్ప బైబిల్లో ఎక్కడుందో చూపించండి. సిగరెట్లు తాగడం తాగకూడదని బైబిల్లో సిగరెట్ అని లేదు. అందుకోసం వీళ్ళు మహాజ్ఞానులు అనుకుని సిగరెట్ తాగకూడదని ఎక్కడ చూపించండి సార్, మేము చూస్తాం అప్పుడు మేము తాగం. ఈరోజు నువ్వు పెట్టుకున్నటువంటి వైన్ పేర్లు లేకపోతే బ్రాంది పేర్లు అన్ని బైబిల్లో లెటర్లుగా రాసి ఉండవు. కానీ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకో, యువర్ బాడీ, నీష్ బాడీ, యువర్ బాడీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఈ దేహము నీది కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు. ఈ దేహము క్రీస్తుకు సంబంధించినది. క్రీస్తు ఆలయములో ఆయన శరీరం, ఆయన శిరస్సు అయితే ఆలయములో నువ్వు ఒక అవయవమై ఉన్నావు. నువ్వు సిగరెట్ తాగడం వలన నీ లంగ్స్ ను పాడు చేస్తే దేవుని శరీరములో ఉన్నటువంటి ఒక అవయమును నువ్వు పాడు చేసావు. దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తాడని చెప్తున్నాడు దేవుడు. నువ్వు గుట్కా తింటావా? నిరభ్యంతరంగా తిను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నిరభ్యంతరంగా తిను, కానీ నీ శరీరము నీది కాదు, ఆయనది. ఆయనది. నువ్వు గుట్కా తిని క్యాన్సర్ తెచ్చుకుంటే రేపు ఆ ముఖాన్ని బట్టి నువ్వు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. మందు తాగుతావా? నిరభ్యంతరంగా తాగు బ్రదర్, నిరభ్యంతరంగా తాగు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ నువ్వు తాగి నీ లివర్ ని పాడు చేసుకుంటే ఆ లివర్ ని బట్టి నువ్వు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. ఆ లివర్ ని ఆయన పర్చేస్ చేసుకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు, అది ఆయనది. దానికోసం ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు. ఆలోచించి 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 చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కానిదానికి ఆలోచించి నీ బుర్రను బద్దలు చేసుకుంటున్నావా? లిటరల్ గా మాట్లాడుతున్నా, ఈ బుర్ర నీది కాదు, ఇట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఆయన వెలపెట్టి కొన్నాడు, తన రక్తాన్ని చిందించుకున్నాడు. అనవసరంగా ప్రతి చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కానిదానికి నువ్వు ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటే దాన్ని బట్టి నువ్వు రేపు దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. మీరు చింతించడం వలన మీతో మోరడు ఎక్కువ కూడా చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దైవ జనరల్ అంటుంది, ఒక దైవ జనరల్ ఇలా అంటుంది, జాయిస్ మేయర్ గారు ఒకసారి విన్నాను నేను, వరీ ఈజ్ ఎ సిన్ దట్ స్టీల్స్ యువర్ పీస్. చింతించడం పాపం, అది నీ సమాధానాన్ని దొంగిలిస్తుంది. వరీ ఈజ్ ఆల్సో ఎ సిన్, చింతించడం కూడా పాపం. నీకు సమస్యకు పరిష్కారం ఉన్నప్పుడు నువ్వు చింతిస్తావా? చింతించవు కదా. నువ్వు ఎప్పుడు చింతిస్తావు? నీ సమస్యకు పరిష్కారం లేదు అనుకున్నప్పుడు. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం యేసే అని నీకు తెలీదా? తెలుసు. మరి అలాంటిది ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు యేసు దగ్గరికి రావడం లేదు? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటే, నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా విశ్రాంతిని పొందుకోకుండా నువ్వు ఆలోచించి నువ్వు తలబద్దలు కొట్టేసుకొని క్రీస్తునందు ప్రేమించండి. ఈ దేహము దేవునిది. ఈ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయి, మరచిపోవద్దు. వేషతో కలుసుకున్నవాడు, 16 వేషతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? భార్య భర్త మీద్దరు కలవడం ద్వారా సెక్షువల్ గా మీరిద్దరు ఏక శరీరం అవుతున్నారు. అందుకే చెప్పాను, సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. కానీ మీరేం చేస్తున్నారు? వ్యభిచారితో, మరొక స్త్రీతో, మరొక పురుషునితో మీరు కలుస్తుంటే మీరిద్దరు ఏక శరీరం అవుతున్నారు. ఇది ఎలా ఉందండి అంటే, మీకు లిటరల్ గా చెప్తున్నాను చూడండి, అర్థం కావడానికి. నువ్వు క్రీస్తుతో కలవాలి, వాస్తవానికి నువ్వు క్రీస్తును హత్తుకోవాలి. కానీ నువ్వు క్రీస్తును కాకుండా వెళ్ళి సైతాన్ గారిని హత్తుకుంటున్నావు. క్రీస్తుని హత్తుకొని ఐ లవ్ యూ జీసస్ అని అనాలి. కానీ నువ్వు సైతాన్ దగ్గరికి వెళ్ళి సైతాన్ హత్తుకొని ఐ లవ్ యూ సాటన్ అని అంటున్నావు. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తుతో ఏక శరీరమై ఉండాలి. నీ మనస్సు ఆయన మనస్సు, నీ ఆలోచన ఆయన మనసు, ఆలోచనలు కలవాలి. కానీ నువ్వు సైతానుతో పరిపూర్ణంగా కలిచావు, అందుకోసమే వాడు ఆలోచనల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఏకాత్మై ప్రభుతో ఎవరైతే కలుసుకుంటారో, ప్రభు యొక్క ఆత్మ, ఈ వ్యక్తి విశ్వాస యొక్క ఆత్మ ఏకాత్మై ఉంటుందంట. అంటే ప్రభు ఏం ఆలోచన చేస్తాడో ఈ వ్యక్తి అలాగే ఆలోచన చేస్తాడు, ప్రభు ఎలాగైతే నడుచుకుంటాడో ఈ వ్యక్తి అలాగే నడుచుకుంటాడు. దీన్నే మనం ఏమంటున్నామంటే ట్రాన్స్ఫర్మేషన్ అని అంటున్నాం. రూపాంతరము చెందుట. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 పౌలదే అంటాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి, మీ దేహములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోండి, పరిశుద్ధముగాను అంగీకారము, ఆయనకు అంగీకారం యోగ్యముగాను. ఆ కింద వచ్చిన వాళ్ళ లాస్ట్ లో అంటాడు, ఆ రీతిగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని రూపాంతర పొందండి, బీ ట్రాన్స్ఫార్మ్డ్. ఎప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది? నువ్వు క్రీస్తుకు దగ్గర అవుతున్నప్పుడు, క్రీస్తు ఆత్మలోను లీనమైనప్పుడు. క్రీస్తే యువర్ హస్బెండ్, క్రైస్ట్ ఈజ్ యువర్ హస్బెండ్. అందరికీ ఈజ్ అంటే ఆయన తను తను అలా పోల్చుకున్నాడు. He's a husband. You are his wife. Actually, ayana inka before marriage gurinchi maatladutunnadu. Ayana varudu, neevu nenu vaduvu. Repa ayana varuduga vastunnadu, vaduvuga nuvvu nenu manalni manam alankarinchukoni kanyakalu vale parishuddhamuga ayanni edurukodaniki manam vellavalasi unnadi. Kani nee deha nenu jarutvamlo jeriginchi jarutvani aalochana dwara, maatala dwara, నడవడిక ద్వారా, శరీరం ద్వారా వ్యభిచారం చేసి 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 రేపు ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఏ విధముగా ఆయన ఎదుట నువ్వు నిలబడతావు? అత్యంత పరిశుద్ధులైనటువంటి వరుడు ముందు నువ్వు ఎలా నిలబడతావు? నువ్వు నిలబడినప్పుడు నీ మనస్సాక్షి గద్దించదా? పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయిందని జరిగి వదిలేసేయండి. దాని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు దాని గురించి నువ్వు చింతించాలని ప్రయత్నం లేదు. సార్ ఆల్రెడీనే అట్లా అయిపోయాను సార్. నో, ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడతా, ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీ పాపల్ని క్షమించడం మాత్రమే కాదు, ఆయన నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోడు, నీ గతం వైపు చూడరు, నీ గత జీవితాన్ని తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరం చేస్తాడు. ఆయన గతాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు గాడ్ ఈజ్ గివింగ్ యూ ఏ ఛాన్స్. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. గత జీవితం, గత దినము, గత రాత్రి వరకు నువ్వు జరిగించిన ప్రతి ప్రక్రియను బట్టి ప్రభు దగ్గర క్షమించమని అడిగి, క్షమాపణ అడిగి, సమాధానపడి ఇక నుంచైనా క్రీస్తుతో ఏకమయ్యుండు, నీ జీవిత భాగస్వామిని ప్రేమించు, నీ జీవిత భాగస్వామితో ఉండు, నాకు నచ్చలేదు సారా అనద్దు. దొరికిన నీ భర్తనే నచ్చడానికి ప్రయత్నం చేయి. ఒక విలువైనటువంటి వస్తువు, ఒక విలువైనటువంటి వస్తువు నీకు నచ్చలేదని పడేస్తావా? మీ ఆయన ఒక నెక్లెస్ తెచ్చాడు, డిజైన్ నీకు నచ్చలా, పడేస్తావా? డస్ట్బిన్లో నాకు నచ్చలేదని ఎలాగో సర్దుకుంటావు. వీస్తున్నందుకు మేము దేవుడు అలాగే సర్దుకుపోవడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా మనం కుటుంబాలని కట్టుకోవాలి. ఆ రీతిగా మనం జారత్వానికి దూరంగా ఉండాలి. ఆ రీతిగా జారత్వానికి దూరంగా ఉంటూ క్రీస్తులో ఏకమై ఉండాలి. ఆయన అవయములుగా మనం పవిత్రములుగా పరిశుద్ధులముగా ఉండాలి. ఎందుకనంటే 17వచనంలో చెప్పబడినట్లుగా, 18వచనంలో చెప్పబడినట్లుగా, క్షమించండి, 19వచనంలో చెప్పబడినట్లుగా, మీరు మీకు సంబంధించిన వాళ్ళు కాదు, మీరు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నెక్స్ట్ వీక్